శ్రమలలో ఆనందం. ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? పాస్టర్ జాన్, అసలు దేవుడు ఎందుకు తాను ప్రేమించే పిల్లలకు కొన్నిసార్లు శ్రమలను నియమిస్తాడు లేదా అనుమతిస్తాడు? బైబిల్ ప్రకారంగా క్రైస్తవ జీవితంలో గల శ్రమలను ఎలా అర్థం చేసుకోవాలి? కాస్త మీరు వివరించగలరా?
సంతోషాన్ని బాధను కలపడం ప్రమాదకరమైన పని. దేవుని వాక్యము ఆనందము మరియు శ్రమలను గూర్చి కలిపి మాట్లాడుతుంది, కాబట్టి నేను కూడా ఆ రెండింటిని అనుసంధానిస్తాను. నూతన నిబంధన నుండి కొన్ని వచనాలని ఇప్పుడు చూద్దాం. మొదటిది రోమీయులకు రాసిన పత్రిక 5:3-4 వచనాలు. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని, ఎరిగి శ్రమలయందును అతిశయపడదము. రెండవది యాకోబు 1:2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మూడవది 1 పేతురు 4:13 వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. నాలుగవది 10:34 వచనం. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరిశ్రేష్టమైనదియూ స్థిరమైనదియునైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకున్నారు. ఐదవది 5:41 వచనం. ఆనామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి. ఆరవది 2 కొరింథీ 12:9-10 వచనాలు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషముగా నా బలహీనతలయందే బహుసంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను. ఏడవది 2:17 మరియు మీ విశ్వాస యాగములోనూ, దాని సంబంధమైన సేవలోనూ నేను పానార్పణముగా పోయబడినను, నేనానందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఎనిమిదవది 1:24 ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటియందు నావంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. తొమ్మిదవది 1 తెస్సలోనికీలకు రాసిన పత్రిక 1:16 పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. చివరిగా 10:2:1-2 సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడియున్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఇక్కడ మీరు ముఖ్యమైన అంశాన్ని కోల్పోవద్దు. అది హింసైనా లేక క్యాన్సర్ అయినా మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు సంతోషించమని కొత్త నిబంధన మనకు గట్టిగా చెబుతుంది. ఆ శ్రమలకు కారణం శ్రేయస్సు కాదు, ఆరోగ్యం కాదు, సంపద కూడా కాదు. మాసిదోనియా వారి ఆనందము బహుశ్రమలో కూడా విస్తరించిందని 2 కొరింథీ 8:2 మనం చూస్తాం. అక్కడ వారి భోగభాగ్యాలు, వారి భద్రత అన్నీ తీసివేయబడుతున్న సమయంలో కూడా వారు సంతోషిస్తున్నారు. కాబట్టి వారి సంతోషం సుఖాల మీద, ఇబ్బంది కష్టం లేకపోవడం మీద ఆధారపడి లేదని మనకు అర్థమవుతుంది. నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను, వారు అత్యధికముగా సంతోషించిరి అని పౌలు రాస్తాడు. వారి జీవితాలలో గల దేవుని కృప వారి పేదరికాన్ని తీసివేయలేదు. వారి డబ్బు లేని స్థితి వారి ఆనందాన్ని కూడా తీసివేయలేదు. కాబట్టి ఆనందం అనేది ఇంకా వేరే దేనిలోనైనా ఉండాలి. 1వచనంలో చెప్పబడ్డ కుమ్మరించబడిన దేవుని కృపలోనే ఆ ఆనందం అని అర్థమవుతుంది. మనమా ఆనందాన్ని ఎలా అనుభవించగలం? మనం మన సంపాదనలో, ఆరోగ్యంలో, సౌకర్యాలలో సంతోషించకుండా దేవునిలో సంతోషిస్తూ ఇవన్నీ పోగొట్టుకున్నప్పటికీ అంతే సంతోషంతో సంఘానికి ఎలా రాగలం? మన జీవితాలు, మన పరిచర్యలు అన్నీ కూడా మనం మన బాధలను, ఆనందాన్ని మించి క్రీస్తునందు ఉన్నతమైన ఆనందమును ఎలా కలిగి ఉండాలనే దాని గురించే ఉంది. సాతానుకి రెండు ఆయుధాలు మాత్రమే ఉన్నాయి, శ్రమ మరియు ఆనందం. వాడు మీరు దేవుణ్ణి ద్వేషించేంతగా మిమ్మల్ని చాలా బాధపెడతాడు, లేదా మీకు దేవుడు అవసరం లేని చాలా ఆనందాన్నిస్తాడు. ఈ రెండింటికి పరిష్కారం ఒకటే. నేను కోల్పోయేదానికంటే దేవుడు ఎంతో ప్రశస్తమైనవాడు, నేను సంపాదించుకునేదానికంటే దేవుడు ఎంతో విలువైనవాడు. సాతాను మనల్ని ఏమీ చేయలేడు. అందమైన పర్వత ప్రాంతంలోని ఆనంద క్షణాల నుండి, అదేవిధంగా ప్రమాదపు అంచుల్లో ఉన్న ప్రదేశంలోని బాధల నుండి మనం దేవునిలో సురక్షితంగా ఉన్నాం. ఈ వచనాల నుండి ఒక క్రైస్తవుని సంతోషం, అవి మంచివైనా చెడ్డవైనా, ఆయా పరిస్థితుల్లో ఉండదని మనకు స్పష్టమవుతుంది. ఒక క్రైస్తవుని ఆనందం ఎవ్వరూ నాశనం చేయలేనిది. అది దేవునిలో ఉంది, అది క్రీస్తులో ఉంది. ఆయన ప్రశస్తమైనవాడు, ఆయనే మన ఐశ్వర్యం, మన నుండి ఆయన తీసివేయబడలేడు. కాబట్టి దేవుడు శ్రమలను ఎందుకు నియమిస్తాడనే దాని గురించి 6 సంగతులను నేను కొత్త నిబంధన నుండి చూపించాలనుకుంటున్నాను. మీ సంఘము లేదా కుటుంబంలోని ప్రజలు కఠినమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, ఎందుకిలా జరుగుతుంది అని అడిగినప్పుడు, అది కేవలం ఒక ప్రశ్నే కాదు, అది బాధ నుండి బయటికి వచ్చే ఒక ఏడుపు వంటిది. ఆ క్షణంలో వారికి, ఇదిగో వాటికి 6 కారణాలనే జాబితా కాదుగాని ఓదార్పు చాలా అవసరం. బాధపడేవారిని ఓదార్చడమనే ప్రాముఖ్యమైన విషయం మనకు కూడా తెలుసు, కాని తర్వాత అది బాధ నుండి బయటికి వచ్చే ఏడుపుగా మాత్రమే కాదు, ఒక నిజమైన ప్రశ్నగా కూడా రావచ్చు. వారు దేవుడు నా భర్తను ఎందుకు తీసుకున్నాడు, ఇలాంటి ప్రశ్నలకు వివరణను కూడా అడగొచ్చు. ఆ సమయంలో బైబిల్ మనకు అలాంటి సమాధానాలను ఇవ్వదు అని మనం చెప్పకూడదని నేను ఆశిస్తున్నాను. అలా చెప్పడం బాధల్లో ఉన్నవారికి శుభవార్త కాదు. కొన్ని విషయాలను తెలుసుకోకపోవడం ఓదార్పునిస్తుందని మనల్ని మనం ఒప్పించుకోవచ్చు, కాని బైబిల్ దాన్ని అంగీకరించదు. దేవుడు తన పిల్లలకు శ్రమలను ఎందుకు అనుమతిస్తున్నాడనే దానికి ఇవి వాక్యానుసారమైన వివరణలు. మీరు కాపరులైతే మీరు నేను తెలుసుకోవాల్సింది కూడా ఇదే. ఎందుకంటే మనం అటువంటి ప్రజల మధ్య సేవ చేస్తున్నాం కాబట్టి, మరియు మన ప్రజలకు సమాధానాలు అవసరం కాబట్టి. మీరు విశ్వాసులైనా కూడా ఇదే వర్తిస్తుంది. శ్రమంలో ప్రజలకు బలం కావాలి, పట్టుదలతో కొనసాగడానికి వారికి సహాయం కావాలి. కాబట్టి ఈ వచనాలను మనం గమనిద్దాం. మొదటిగా, మన పరిశుద్ధతను మరియు విశ్వాసాన్ని బలపరచడానికి శ్రమలను దేవుడు అనుమతిస్తాడు. ఈ సంగతి హెబ్రీ 12:10 ఆయన మన మేలు కొరకే శిక్షించుచున్నాడు అని రాయబడింది. అక్కడ సందర్భం గమనిస్తే 12:4 రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అని ముందుగానే చెబుతాడు. ఆ సందర్భం శ్రమలు చాలా సులభమైనవని చెప్పడం లేదు. విపరీతమైనవై కాకపోయినా అక్కడ సంఘంలో ఘర్షణ వాతావరణం ఉంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మనలను మెరుగుపరచడానికే, మేలు కొరకే దేవుడు క్రమశిక్షణ గుండా మనల్ని తీసుకెళ్తాడు. కారణం, మనము ఆయన పరిశుద్ధతలో పాలు పంచుకోవడానికి. మనకు శ్రమలు సంభవించడానికి గల ఒక ముఖ్య కారణం ఏంటంటే, మనలను మరింత పరిశుద్ధులుగా చేయడానికే. 2వది చూద్దాం. పౌలు 2 కొరింథీ 1:8-9 సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. అదేంటంటే, మేము బ్రతుకుదుమను నమ్మకం లేక యుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోయాం. మరియు మృతులను లేపు దేవుని అందేగాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమైపోతామని నిశ్చయంగా మామట్టుకు మాకు కలిగింది అని రాస్తాడు. వారు శ్రమపడడానికి గల కారణం ఇదే. నిశ్చయంగా మరణమవుతామని భావించాం. అయితే మృతులను లేపు దేవుని అందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండున్నట్లు అది జరిగింది. అందుకే ఆ శ్రమల సమయం ఎదురైంది అంటున్నాడు. ఇక్కడ పౌలు తన కష్టమైన కఠినమైన సమయాల్లో దేవునిపై ఎక్కువగా ఆధారపడటం అనేది ఎవరి ఆలోచనగా ఉంది? మనకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, అతనికి వ్యతిరేకంగా గల శత్రువులదై ఉండాలి. రెండు, అపవాదిదై ఉండాలి. మరియు మూడు, దేవుడిదై ఉండాలి. నేను వీటికి వేరుగా మరొక ఆప్షన్ గురించి ఆలోచించలేను. ఇప్పుడు ఈ ముగ్గురిలో ఎవరు దేవుణ్ణి ఎక్కువగా పౌలు విశ్వసించాలని కోరుకుంటారు? అపవాది లేదా శత్రువులు కారు, ఎందుకంటే వారి గురి పౌలు విశ్వాసాన్ని నాశనం చేయడమే. ఈ సందర్భంలో ఆ ఆలోచన వెనుక ఉన్నది కేవలం దేవుడే అని మనం ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు మళ్ళీ ఆ వచనం దగ్గరికి వద్దాం. మరణశిక్షను పొందియున్నామని మేము భావించాం, అంటే మేము భరించలేనంతగా నలిగిపోయామంటున్నాడు. ఆ తర్వాత, మనము మనయందు ఆధారపడక మృతులను లేపు దేవునియందే ఆధారపడవలనని దేవుడు ఇలాగు చేసెను అంటున్నాడు. మృతులను లేపు దేవుని మీదనే అని పౌలు చెప్పడానికి గల కారణం పౌలు తన మరణానికి చాలా దగ్గరగా ఉండటమే అనిపిస్తుంది. నాకు మరియు మరణానికి మధ్య నేను చూడగలిగిందేందీ లేదు. నాకు మరియు నా మరణానికి మధ్య ఉన్న ఈ చిన్న అంతరంలో నాకేదైనా నిరీక్షణ ఉందంటే అది కేవలం పునరుత్థానంలోనే ఉంది. మీరు మృతులను లేపు దేవునియందు విశ్వాసముంచడానికి మరియు ఆయనయందు మాత్రమే నమ్మిక ఉంచడానికి అందువల్లే మీరు కూడా శ్రమల్లో ఉన్నారు అని పౌలు మనకు చెబుతాడు. మన జీవితాల్లో జరిగేది కూడా ఇదే కదా. చాలామంది అంతా బాగున్నప్పుడు మరియు సంతోషకరమైన రోజుల్లో దేవుని సన్నిధిని ఎక్కువగా అనుభవించాం అని చెప్పరు. బదులుగా వారు, నేను లేక మేము కష్టతరమైన రోజుల్లో ఆయన బలాన్ని అనుభవించాను, శ్రమల్లో దేవుణ్ణి లోతుగా అనుభవించాము అంటారు. 2 కొరింథీ 1:8-9 వచనాల్లో పౌలు యొక్క సొంత అనుభవం కూడా ఇదే. కాబట్టి శ్రమల యొక్క ప్రధాన ఉద్దేశం మన విశ్వాసములో లోతుగా ఎదుగుట ద్వారా మన పరిశుద్ధతలో లోతుగా ఎదుగుటయే. మనం మొగ్గు చూపేవాటిని, ఎక్కువగా ఇష్టపడేవాటిని శ్రమల ద్వారా దేవుడు మన నుండి తీసివేస్తాడు. నాకు నా వ్యక్తిగత సవాళ్లున్నాయి. నా కుటుంబంలో కొన్ని విషయాలు మెరుగుపడాలి అని నేను కూడా వేచి ఉంటున్నాను. ఇది నాకు కూడా సవాలుతో కూడుకున్న పనే. ఎందుకు? జాన్ పైపర్ హృదయంలో మరియు నా భార్య మరియు ఇతరుల్లో దేవుని కేంద్రీకృత క్రీస్తు ఆధారిత పని ఇంకా జరగాలి కాబట్టి. దేవుడెల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటాడు. ఆయన చేసే 1000 పనుల్లో మనం కేవలం 2 మాత్రమే కొన్నిసార్లు చూడగలం.